భద్రం కర్ణే శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగై సుష్ఠువాగం సస్తనుభిః యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాక్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః.
161వ పేజీ 37వ కారిక.
సర్వాభిలాప విగతః సర్వచింతా సముత్థితః సుప్రశాంతః సకృత్ జ్యోతిః సమాధిరచలో భయః
గౌడపాదాచార్యుల వారు ఈ తురీయ ఆత్మ స్వరూపాన్ని గురించి వివరిస్తున్నారు. ఈ కారికల్లో 7వ మంత్రమైనటువంటి నాంతఃప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం. న బహిష్ప్రజ్ఞం అంటే నేను స్థూల శరీరాభిమాని అయినటువంటి విశ్వము కాదు. ఇక్కడ విశ్వుడు అంటే వ్యష్టి స్థూల శరీరం. న బహిష్ప్రజ్ఞం అంటే జాగ్రత్ పురుషుణ్ణి నేను కాదు, అంటే వేకర్ని నేను కాదు, వేకర్ని తెలుసుకునేవాణ్ణి నేను. నేను వింటున్నాను మాండోక్యోపనిషత్ క్లాస్ అని ఎవరు తెలుసుకుంటున్నారు? వినేదేమో స్థూల శరీరం ఇక్కడ కూర్చొని వింటున్నది, కానీ దాని లోపల తెలుసుకునే చైతన్యం తెలుసుకునేవాడి కంటే వేరు. ఏదైతే తెలుసుకుంటున్నదో ఈ యొక్క శరీరం మనస్సు, దీని ఇది నేను కాదు. న బహిష్ప్రజ్ఞం, న ఉభయతఃప్రజ్ఞం, న అంతఃప్రజ్ఞం అంటే నేను తైజస్సుణ్ణి కూడా కాదు. అంతః ఉన్నటువంటి ప్రజ్ఞం అంటే కలలో మనస్సు తెలుసుకుంటోంది, మనస్సు కలని కల్పన చేస్తోంది, కనుక అక్కడ జరిగేటటువంటి వ్యవహారం నేను సాక్షిగా ఉన్నాను, విట్నెస్సర్ని, సాక్షి మాత్రమే కానీ నాకు ఆ కళతో సంబంధం లేదు. ఇప్పుడు ఈ లైటు ఈ హాలుని ప్రకాశింపజేస్తోంది, ఆ లైట్కి ఏమన్నా సంబంధం ఉందా? హాల్లో ఉన్న వస్తువులన్నీ లైట్ ప్రకాశింపజేస్తోంది, చేసినప్పటికీ కూడా ఆ లైట్కి ఏమీ సంబంధం లేదు, అవునా? అదేవిధంగా కళని నేను ప్రకాశింపజేస్తున్నానే కానీ కళతో నాకు సంబంధం లేదు. అది సకృత్ విభాతం అంటే అని విన్నాం పోయిన వారం. సకృత్ విభాతం సకృత్ జ్యోతి అంటే ఏమిటి? జాగ్రత్త అవస్థలో జరిగేవన్నిటినీ కూడా నేను సాక్షిగా అన్నీ చూస్తూ ఉన్నాను, జరిగేవన్నీ నాకు తెలుస్తున్నాయి. కలలో కూడా స్వప్నంలో కూడా మనస్సు కల్పించిన కలని నేను సాక్షిగా చూస్తున్నాను. నా అంతఃప్రజ్ఞం, నేను అంతఃప్రజ్ఞుణ్ణి కూడా కాదు. నా ప్రజ్ఞానఘనం, నేను ప్రాజ్ఞుణ్ణి కూడా కాదు. స్లీపర్ ప్రాజ్ఞుడంటే ఎవరు? నిద్రపోయే సుషుప్త పురుషుడు కూడా నేను కాదు. సుషుప్తి పురుషుణ్ణి కూడా సాక్షిగా తెలుసుకుంటున్న నేను తురీయ ఆత్మని. ఇటువంటి తురీయ ఆత్మ ఏం చెప్పారు? సర్వ అభిలాప విగత. ఈ యొక్క తురీయ ఆత్మ ఈ ఇంద్రియాలకు అందేటటువంటిది కాదు. తురీయ ఆత్మ అనేటువంటిది ఇంద్రియములకు, పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలకి అందేటటువంటిది కాదు. అందుకని విగతహ అన్నారు. విగతహ అంటే ఏమిటి? లేనటువంటి. అపాణి అపాదం అచక్షుహు అశ్రోత్రం ముండకోపనిషత్తులో చూశాం. ఎత్తదగ్రేషం అగ్రాహ్యం అగోత్రం అవరణం అచక్షు శ్రోత్రం తదపాణి పాదం. అన్ని ఇంద్రియాలు, ఇక్కడ వాగింద్రియం మాత్రం ఒకటి చెప్పారు. ఏ వాక్కు కూడా నేను అందను అన్నాడు. వాక్కు నా వలన పనిచేస్తున్నది, వాక్కుకి నేనెట్లా తెలుస్తాను? ఏదైతే నా వలన పనిచేస్తుందో దానికి నేను తెలుస్తానా? ఏదైతే నా వలన పనిచేస్తుందో దానికి నేను తెలుస్తానా? అది తెలుసుకోవాలంటే నేను ఉండాలి. నేను ఉంటే కానీ అది తెలుసుకోలేదు. కళ్ళు చెవులు ముక్కులన్నీ కూడా వాటికి వాటిగా నన్ను తెలుసుకోలేవు. అవి ఏమైనా తెలుసుకోగలవు, కానీ మిగతా విషయాలను తెలుసుకోవడానికి నేను వాటికి సహాయపడుతున్నాను. కనుక అవి నన్ను తెలుసుకోలేవు, అన్నీ తెలుసుకుంటాయి. కళ్ళు మనస్సు ద్వారా ప్రపంచాన్ని చూస్తున్నాయి. మనస్సు ఆత్మ చైతన్యాన్ని తీసుకొని జడమైన మనస్సు. మనస్సు కళ్ళని బయటికి చూసేటట్లుగా పనిచేయిస్తున్నది. అందుకని పరాంచికాని వెతృణ స్వయంభూ అన్నాం. ఇంద్రియాలన్నీ బయటవి చూడటానికే కానీ లోపలవి చూడటానికి కాదు. అందుకని ఇవన్నీ బాహ్య ఇంద్రియాలు అన్నాం. అంతఃకరణం కూడా మనస్సు లోపల ఉన్నవి తెలుసుకుంటుందే కానీ ఆత్మను తెలుసుకోలేదు. అవన్నీ జడం. సర్వ అభిలాప విగత అన్నారు. అందుకని ఆత్మను చూశాను, ఆత్మ నాకు శబ్దం వినిపించింది అని ఎవరన్నా అంటే అట్లాగే తలకాయ ఉంచుకోవాలంటే మాట్లాడకూడదు వాళ్లతో. పాపం పాపం, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి అని చెప్పాలంతే. సర్వచింత సముత్థిత, ఏ ఆలోచనలు లేనటువంటి. సర్వచింత సముత్థిత అంటే ఏం చెప్పాను? మనస్సులో వస్తాయి ఆలోచనలు. చింత అంటే ఆలోచన అని చెప్పాను. ఆ చింత ఆలోచన అనేది మనస్సులో వస్తున్నది కాబట్టి మనస్సు కంటే నేను అతీతుణ్ణి అని అర్థం. సముత్థిత అంటే ఏంటి? బియాండ్. సముత్థిత అంటే నేను పైన ఉన్నాను అని అర్థం. పైన ఉన్నానంటే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అనుకోకూడదు. మనస్సు అనేది వ్యావహారిక సత్యం. సాక్షినైన నేను ఆత్మని పారమార్థిక సత్యం. అట్లా అర్థం చేసుకోవాలి. మనస్సు ఆలోచన ఇవన్నీ కూడా వ్యావహారిక సత్యం. వ్యావహారిక సత్యం పారమార్థిక సత్యానికంటే తక్కువ సత్త. కళ ఎట్లా అయితే వ్యావహారిక, ఇప్పుడు మనమంతా ఏ ఎక్కడ ఉన్నాం, ఏ సత్యంలో ఉన్నాం ఇప్పుడు ఇక్కడ, వ్యావహారిక సత్యం. మీ కళ అది ప్రాతిభాసిక సత్యం. రాత్రి కళ వచ్చుంటే స్వామిని చూసినా కూడా అది ప్రాతిభాసిక సత్యమే. స్వామిని మిమ్మల్ని చూశాను స్వామిని కళలో, చాలా సంతోషం. నేను అప్పుడప్పుడు మిమ్మల్ని చూస్తుంటాను కళలో. అది చూసినా కూడా అది మనస్సు కల్పనే కదా, ప్రాతిభాసిక సత్యం కదా. వ్యావహారిక సత్యానికంటే అది న్యూన సత్తాకం, అంటే తక్కువ సత్త, అంటే తక్కువ సత్యం అని అర్థం. ఇంగ్లీష్లో చెప్తారు లెస్సర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ అంటారు. అది మనందరికీ తెలుసు, దానికి గురువుగారు అక్కర్లేదు. అవునా? రాత్రి కళలో చూసినవన్నీ నిజం కాదని చెప్పడానికి గురువుగారు అక్కర్లేదు, శాస్త్రం అక్కర్లేదు, స్వానుభవేన. అది ఎలా తక్కువ సత్తావో ఈ వ్యావహారిక సత్తా కంటే, అదేవిధంగా ఈ యొక్క వ్యావహారిక సత్యం ఆత్మతురీయ ఆత్మనైన నాకంటే తక్కువ సత్తా. అది పరమసత్యం కాదు. నేను పారమార్థిక సత్యం. ఈ యొక్క మనస్సు, మనసులో వచ్చే ఆలోచనలన్నీ కూడా ఏం సత్యం? వ్యావహారిక సత్యం. కళ ప్రాతిభాసిక సత్యం. మనసులో వచ్చే ఆలోచనలు ఇప్పుడు ప్రజెంట్గా ప్రత్యక్ష అనుభవంతో వచ్చేవన్నీ కూడా వ్యావహారిక సత్యం. కనుక నేను ఈ మనస్సు కంటే అధికమైన సత్యాన్ని కనుక సర్వచింత సముచ్చిత నేను కనుక పరమసత్యాన్ని నేను, దాన్నే సర్వచింత సముచ్చిత అన్నారు. మనస్సు, బుద్ధి, చిత్త, అహంకార ఇవన్నీ కూడా తర్వాత సుప్రశాంత పూర్ణమైనటువంటి శాంతస్వరూపాన్ని నేను, పూర్ణమైన శాంతస్వరూపాన్ని ఎక్కడ కనపట్టలేదండి నేను శాంతంగా ఉన్నట్లుగా. అంటే నీవు బాధపడే దుఃఖపడే ఆ యొక్క లోపల ఉన్నటువంటి బాధ అంతా కూడా మనసుకు సంబంధించింది. ఆ మనసులో జరిగేదంతా కూడా నువ్వు సాక్షి రూపంగా వాటిని ప్రకాశింపజేస్తున్నావు నిజంగా. అందుకే నా మనసులో దుఃఖం అన్నావు కానీ నేను దుఃఖం అన్నావా? నా మనసులో దుఃఖంగా ఉందన్నావు అంటే నువ్వు దుఃఖం కాదు కదా, నీ మనసులో ఉన్న దుఃఖం నువ్వు కాదు కదా, నువ్వు వేరు కదా. ఈ మాట చెప్పంగానే లోపలికి వెళ్ళిపోవాలి గుండెల్లోకి, ఈ మాట బుద్ధిలోకి లోపలికి వెళ్ళాలి. అది అట్లకి వినేసి ఏదో చెప్పారనుకుంటాం. అంత పవర్ఫుల్ మాట తెలుసా అది? నా మనసులో దుఃఖం ఉంది, నాకు చాలా దుఃఖంగా ఉన్నది అన్నాడు. నాకు ఇల్లుందండి అన్నాడు. నువ్వు ఇల్లు కాదు కదా, నాకు మైలాపూర్లో ఇల్లుంది అన్నాడు. ఆలోచించాలి, ఇంటికి వెళ్ళి ప్రతి క్షణం ఆలోచించాలి. ఆలోచిస్తే జ్ఞానం వస్తుంది, ఆలోచించకపోతే దుఃఖం వస్తుంది. అది విషయం. నాకు మైలాపూర్లో ఇల్లున్నది, అన్నానగర్లో ఇల్లున్నది, శనాయ నగర్లో ఇల్లుంది, లేకపోతే మొగపేరులో ఇల్లుంది అన్నా అనుకోండి. అంటే నాకు ఇల్లున్నది అంటే ఇల్లు నీది, నువ్వు ఇల్లు కాదు కదా. నిన్నటి వారం చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ చెప్తాను, అది కరెక్టేనా? ఇందులో సందేహం లేదు కదా. అంటే ఇల్లు వేరు, నువ్వు వేరు, అవునా? అప్పుడు ఇంటిలో వచ్చే బాధలన్నీ సమస్యలు, ఇంటికి ఉన్న సమస్యలు. ఇంట్లో రకరకాల సమస్యలు ఉంటాయి. ఆ ఇంటికి ఇంటికి తలుపుల దగ్గర నుంచి వాకిల దగ్గర నుంచి రకరకాలు ఉంటాయి. ఎన్ని రిపేర్లు చేయించినా రిపేర్ వస్తూనే ఉంటుంది. ఇంటి రిపేర్ చేసేటప్పుడు డోర్ రిపేర్ చేస్తావు, పంపు రిపేర్ చేయిస్తుంటావు, ఎలక్ట్రికల్ వైర్స్ రిపేర్ చేయిస్తుంటావు. అవన్నీ నీ ఇంటికి సంబంధించిన సమస్యలా కాదా? అది అందరికీ అనుభవమే ఉంది, అందరూ చెప్పక్కర్లేదు. అద్దిల్లైనా సొంత ఇల్లైనా ఇంటికి రిపేర్ చేయిస్తూ ఉంటాం. నా ఇల్లు కనుక, నేను ఉంటున్నాను కనుక నేను దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కనుక చేయిస్తున్నాను. అవన్నీ చేయించేటప్పుడు దానికి జరిగేవన్నీ కూడా లోపాలన్నీ కూడా నీకేమైనా సంబంధం ఉందా? నిజంగా లేదు కదా. నీ ఇల్లు, నీ ఇంటికి కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటికి రిపేర్ చేయిస్తున్నాం, అవునా? అంత మాత్రం చేత నువ్వు ఇల్లు కావు కదా, ఆ ఇంటికి ఉన్న సమస్యలు నీవి కావు కదా. ఇంటికి ఉన్న సమస్యలు ఎవరి సమస్యలు? ఇంటి సమస్యలు. అదేవిధంగా నా మనస్సు అన్నారు, నాకు మనస్సు ఉంది, నాకు ఇల్లుంది, నాకు మనస్సు ఉంది, ఏమీ తేడా లేదు. చూడండి ఇక్కడ నాకు ఇల్లుంది అన్నారు, ఇక్కడ ఏమంటున్నావు నాకు మనస్సు ఉంది. ఉందా? ఉన్నదా? నాకు మనస్సు ఉన్నది. ఈ మనస్సులో రాగ, ద్వేష, కామ, క్రోధ, ఈర్ష్య, అసూయ, ప్రేమ, కరుణ ఇవన్నీ పుడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటుంది మనస్సు, ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటుంది, మారుతూ ఉంటుంది. ఇల్లు మారటల్లా, ఎప్పుడు ఒకే రకంగా ఉంటుందా? అండి 20 ఏళ్ల క్రింద కట్టిన ఇల్లు తర్వాత ఎట్లా ఉంటుంది? 30 ఏళ్లకి, 40 ఏళ్లకి మారుతూ ఉంటుందా లేదా? అదేవిధంగా మనస్సు మారుతూ ఉంటుంది, మారటం దాని లక్షణం. నాకు మనస్సు ఉంది, ఆ మనస్సు మారుతూ ఉంటుంది. మారుతూ ఉండడం అంటే ఏమిటి? ప్రేమ ఆలోచనలు కాసేపు వస్తాయి, ద్వేష ఆలోచనలు కాసేపు వస్తాయి, కోపం ఆలోచనలు కాసేపు వస్తాయి, ఇన్ని రకాలు వస్తాయి. ఇవన్నీ ఎవరికి వస్తున్నాయి? మనసులో వస్తున్నాయి. నాకు మనస్సు ఉంది, మనసులో ఇవన్నీ వస్తున్నాయి. అప్పుడు కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాం? తొందరగా దేవుడు దొరికింది అయ్యా నాకు కోపం వద్దు, రిపేర్ అనమాట, రిపేర్ చేయించుకోవడం. ఇంట్లో బాధలు వస్తే రిపేర్ చేయించుకున్నట్టుగానే కోపం రాగానే అరుస్తాం, అరవంగానే వద్దు వద్దు అరవాకు అని చెప్తుంది ఒక పక్కన, అరుస్తూ ఉంటుంది. ప్రేమ వచ్చినప్పుడే వ్యక్తం చేస్తూ ఉంటుంది, నువ్వు అతి ప్రేమ చూపిస్తావు అందుకనే వాడు ఎవరు చెప్పిన మాట వింటలేదు అంటుంటారు. ఇవన్నీ సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇవన్నీ ఎవరికి సంబంధించినవి చెప్పండి? ఇప్పుడు మనసుకు సంబంధించినవి కదా. మీకు మనసు ఉందన్నారు, మనసులో బాధ ఉందన్నారు. మనసులో ఉన్న బాధ ఏమని చెప్పారు మీరు? నా మనస్సులో బాధ ఉంది అన్నారు. నేనెవరినప్పుడు స్వామిని ఇది ఆలోచించడానికి టైం ఎక్కడుంది? పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్, వండి చెయ్యాలి, పెట్టాలి, పిల్లలందరికీ అయిపోయింది, మీరు చెప్పే మాటను ఆలోచించే టైం లేదన్నాడు. టైం లేకపోతే కష్టపడతాం, టైం ఇవ్వాలి. తినడానికి టైం లేదు స్వామిని, వంట చేస్తూనే ఉన్నాను అనండి. తినకండి, వంట చేయడమే పెట్టడమే సరిపోతుందండి నాకన్నాడు. చేస్తూ పెట్టండి, తినకండి, ఏమవుతారు? శరీరం నశించిపోతుంది, తినకుండా ఉంటున్నామా? ఎంత బిజీగా ఉన్నా సరే నడుస్తూ నడుస్తూనే తింటా, నడుస్తూ నడుస్తూ అయినా తింటాం కదా, నడుస్తూ నడుస్తూనే తాగుతాం కదా. కాస్తైనా నోట్లో వేసుకో అంటారు కదా మనల్ని, నోట్లో వేసుకోవాలి కదా, ఎందుకంటే రేపు మళ్ళీ వంట చేయాలి కదా. ఎలా చేస్తున్నారు? అదేవిధంగా ఎన్ని పనులున్నా, ఎన్ని బాధ్యతలున్నా, కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా, అవన్నీ ఒక మెట్టు, అవన్నీ ఒక పక్కనుంచండి. ఇవన్నీ సక్రమంగా హాయిగా ఆనందంగా చెయ్యాలి అంటే అసలు నేనెవరిని అని తెలుసుకుంటేనే రేపు వంట చేయాలంటే మళ్ళీ ఎలా నేను ఆహారం తింటే రేపు చేయగలను, లేవగలను. అదేవిధంగా మన జీవితంలో కూడా ఆనందంగా మన యొక్క పని నిర్వహణ చేసుకోవాలి అంటే మనం ఎవరమని తెలుసుకుంటేనే మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది. అలా తెలుసుకోకుండా యంత్రంలాగా అందులో కుడితి తొట్లో పడిన ఎలుకలాగా, అది చెప్పాలి కరెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కుడితి తొట్లో పడిన ఎలుకలాగా కుటుంబంలో పడి అవన్నీ అవసరం లేదు. నిజంగా కుటుంబంలో ఉంటుంది చక్కగా హాయిగా ఆనందంగా నీ పనులు నువ్వు చేసుకుంటూ ఉండొచ్చు, కానీ మనం ఏం చేస్తానంటే భ్రమలో పడిపోయి ఆ మనస్సే నేను అనుకోని, ఈ యొక్క బాంధవ్యాలు నేను అనుకోని అందులో పడిపోయి మనిషి దుఃఖంలో మునిగిపోయి జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటున్నాడు. ఆనందంగా జీవించవలసిన జీవితాన్ని నరకప్రాయంగా చేసుకుంటున్నాడు తన అజ్ఞానం వల్ల, తన అహంకారం వల్ల. ఈ అహంకారాన్ని అజ్ఞానాన్ని వదిలిపెట్టే కానీ మన స్వరూపం మనకు తెలియదు. అజ్ఞానం, అహంకారం, ఈ రెండు. అహంకారం వదిలిపెడితే కానీ అజ్ఞానం పోదు, అజ్ఞానం పోతే కానీ జ్ఞానం రాదు, జ్ఞానం వస్తే కానీ శాంతి సుఖం మనకు లభించవు. కనుక మనకు శాంతి, ప్రశాంతత, ఆనందం, జీవితం ఒక నందనవనం, జీవితాన్ని ఒక నందనవనంగా చేసుకోవాలంటే మార్గం ఏమిటి అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానం పోవాలి. అజ్ఞానం పోవాలి అంటే అసలు నాలో అజ్ఞానం ఉందని తెలుసుకోవాలి మనం. నా దుఃఖానికి నా అజ్ఞానమే కారణం. కనుక అజ్ఞానం పోవాలి అంటే ముందు అహంకారం పోవాలి. నాకన్నీ తెలుసు, వాళ్ళు చెప్పేదేంటి, నాకు తెలుసునేటువంటి అహంకారం, గర్వం. మనిషిలో అహంకారం, గర్వం ఉన్నంతసేపు మనిషి ఏమీ తెలుసుకోలేడు. కనుక వినయం కావాలి, శ్రద్ధ కావాలి. శ్రద్ధ వినయం ఉన్న వ్యక్తికే, అంటే అహంకారం లేని వ్యక్తికే మనసు ఎప్పుడైతే సమాధి అన్నారు చూడండి తర్వాత, సమాధి సకృజ్యోతి, సకృజ్యోతి ఎప్పుడూ నేను నేను అహం అహం అని తెలుస్తూ ఉన్నది. జ్యోతి అంటే ఏమిటి? చైతన్య స్వరూపం. సకృత్ ఎల్లవేళలా నేను నేను అని తెలుస్తున్నది. తెలుస్తున్నదా లేదా? నేను మహామాండుక్యోపనిషత్ క్లాసు వింటున్నాను, తెలుస్తున్నదా లేదా? క్లాసుకు రాకముందు నేను, మీరు నడుస్తూ ఉన్నారు రోడ్డు మీద, నేను నడుస్తున్నాను అని తెలుస్తున్నదా లేదా? ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను ఇంట్లో ఉన్నానని తెలుస్తున్నదా లేదా? ఎప్పుడు తెలియడం లేదు, ఎప్పుడు తెలుస్తూనే ఉంది. అదే సకృజ్యోతి అంటే. అర్థమైందా? తర్వాత సమాధి అన్నారు, రెండు అర్థాలు చెప్పాను సమాధికి. అంటే మనస్సు ఒక అర్థం ఏమిటంటే ఏ సమాధి ద్వారా అయితే మనస్సు జ్ఞానాన్ని పొందుతుందో అది సమాధి అన్నారు. అంటే మనస్సు వేరే ఆలోచనల చేత నింపబడి లేకుండా ఉండడం, అన్ఆక్యుపైడ్ మైండ్ ఆర్ నాట్ ప్రీ ఆక్యుపైడ్ అని అర్థం. మా అబ్బాయి ఆలోచనలు, అమ్మాయి ఆలోచనలు, ఇంటి ఆలోచనలు, ఏవేవో ఆలోచనలు, మనసు నిండా ఆలోచనలు. మా అందుకు ఉపనిషత్తు వింటూనే ఉంటాం, మనకి రన్న మనసు అడిపోతుంది. అంటే మనసులో ఏదో నింపబడి ఉన్నది ఆల్రెడీ. అటువంటి మనసులో ఏమర్థమవుతుంది? ఒక పక్కన స్వామిని తురి ఆత్మ అంటూ ఉంటారు, నేనా తురి ఆత్మనే, నేనా తురి ఆత్మనే, నా ముఖం చూస్తే తురి ఆత్మలా ఉందా అని అనుకుంటూ ఉంటాం మనం. ముఖం ఎట్లా ఉన్నా, మనసు ఎట్లా ఉన్నా నువ్వు తురి ఆత్మ కాకుండా పోవు. నువ్వు ఎప్పుడూ తురి ఆత్మవే. నీకు ఆ తురి ఆత్మ నువ్వని తెలియకపోవడం వల్ల ఈ శరీర బాధలు, మనసు బాధలు నీవిగా అనుకొని, ఆ మనస్సులో దుఃఖాన్ని నీదిగా భావించి దుఃఖపడుతున్నావు అనవసరంగా. కనుక మనస్సు ఏమైంది? అబ్బాయి ఆలోచనతో, అమ్మాయి ఆలోచనతో, ఆస్తుల ఆలోచనతో, భర్త ఆలోచనతో, భార్య ఆలోచనతో, బంధువుల ఆలోచనలతో. అందుకే బంధువులు అంటారు వాళ్ళని, బంధువులు కాదు. బధ్నాది ఇది బంధువు, చూసారా? బంధించేవాడే బంధువు అన్నాడు. ఇటువంటి ఆలోచనలతో మనసు నిండిపోయి ఉంటే ఆ మనస్సుకి జ్ఞానం రాదు. అందుకని కనీసం ఒక గంట సేపైనా నేను ప్రపంచానికి లేను, నాకు ప్రపంచం లేదు, ఎవరు నన్ను ఫోన్లో పిలవకూడదు, ఎస్ఎంఎస్ కూడా పంపించకూడదు, ట్రింగ్ అని శబ్దం కూడా వరకు రాకూడదు. 7 దాటినా సరే, కొంతమంది 7 గంటలకల్లా కరెక్ట్గా అది ఆన్ చేయగానే ట్రింగ్ అని వస్తుంది. క్లాస్ అయిపోవడం ఆలస్యం, ఫోన్ స్టార్ట్ అన్న, ఏం కాసేపు 7:30 అయితే ఏమవుతుంది? ఆగలేము. ఎందుకు అంత వ్యవహారం ప్రపంచంతో చెప్పండి? ఎందుకు అంత వ్యవహారం? ఏముంది, ఫోన్ పనిచేయడంలా ఇది ఈవేళ? ఆయవ్వా, టీవీ పనిచేయడం లేదా? మరీ మంచిది. ఇవన్నీ పనిచేసి గడియారం పనిచేయడం లేదా? అంతకంటే మంచిది. ఇవన్నీ పనిచేసి పనిచేసి మనకు టెన్షన్ ఎక్కువ వస్తుంది. కనుక సమాధి అంటే ఎటువంటి ఆలోచనలు లేకుండా మనస్సు నిర్మలంగా, ఎటువంటి వేరే ఆలోచనలు లేకుండా, కుటుంబ ఆలోచనలు, ఆస్తి ఆలోచనలు ఇవన్నీ లేకుండా ఉన్న మనస్సు సమాధి అంటారు. అటువంటి సమాధి వల్ల, అటువంటి మనస్సు వల్ల ఈ తురి ఆత్మ జ్ఞానం చోటు చేసుకుంటుంది అందులో, ఆ మనస్సులో. దానికి చిన్న ఉదాహరణ, మనకు బుద్ధి ఉంటే బాగా, బుద్ధి ఉంటే ఆ ఉదాహరణ చాలు మన జన్మకి. మన వాడిని చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారు, మీకు తెలుసు నాకు తెలుసు, మీకు తెలుసని నాకు తెలుసు. నీళ్లు కదలకుండా ఉన్నప్పుడు, చక్కగా నిర్మలంగా ఉన్నప్పుడు మన ముఖం చక్కగా కనపడుతుంది అందులో. అదే నీరు కదలుతూ ఉన్నదనుకోండి, తరంగాలు ఉన్నాయి అందులో, అలజడి ఉంది, ఏమన్నా కనపడుతుందా మన ముఖం? చూసారా, మన మనస్సు కూడా అంతే. మన మనస్సు ప్రశాంతంగా ఉంటే, ఎటువంటి ఆలోచనలు ప్రీ ఆక్యుపైడ్ కాకుండా ఉంటే, ఆ మనస్సు త్వరగా తురి ఆత్మ జ్ఞానం వస్తుంది. కానీ చాలామందికి రాదు, ఎందుకంటే మనస్సు అన్నీ చేరుకుని కూర్చున్నాయి లోపల. స్క్రిబుల్డ్ బోర్డ్ అని చెప్పాను కదా, టీచర్ గారు వచ్చేటప్పటికీ బోర్డు అంతా ఇది గజిబిజిగా రాసి ఉన్నది. టీచర్ గారు క్లాస్లోకి రాగానే బోర్డు మీద అన్ని గజిబిజిగా రాసి ఉన్నాయి. ఆ గజిబిజిగా ఉన్న బోర్డు మీద, గజిబిజి అంటే తెలుసా, గజిబిజిగా ఉన్న బోర్డు మీద టీచర్ గారు రాస్తే ఏమన్నా అర్థమవుతుందా మనకు? అందుకని టీచర్ గారు వచ్చేటప్పటికి మనం ఏం చేస్తాం? శుభ్రంగా చూసి క్లీన్గా పెట్టాలి, అవునా? క్లీన్గా పెట్టినప్పుడు టీచర్ గారు అప్పుడు డేట్ వేస్తాం పక్కన, చక్కగా డెకరేట్ చేసి బోర్డు రెడీగా ఉంచుతాం. ఎందుకమ్మా, ఎందుకు అట్లా చేయాలి? రాస్తే రాయని ఏమవుతుంది? పాపం క్రింద ప్రీవియస్ పీరియడ్ టీచర్ రాసి వెళ్ళింది పాపం అని తొడవచ్చా మనం? ఎంత ఇంపార్టెంట్ లెసన్ అయినా సరే నెక్స్ట్ క్లాస్ లెసన్కి క్లీన్ బోర్డ్ అంటాం. క్లాసులో కూర్చున్నప్పుడు మన మనస్సు కూడా క్లీన్ బోర్డ్ లాగా ఉండాలి, క్లీన్ బోర్డ్ లాగా ఉండాలి. ఏమండి, అక్కడ నుంచి డస్టర్ పెట్టి చెరుపుతాం, ఇక్కడ ఏం చేయాలి? అక్కడైతే ఏదో డస్టర్ పెట్టి నీళ్లతోనో ఏదో వేసి తుడిచేస్తాం, కానీ అట్లా చేయడానికి సాధ్యం కాదే మనస్సుని. ఈ మనస్సు అనే నల్ల బోర్డ్ ఉంది చూసారా, బ్లాక్ బోర్డ్, దీన్ని ఏ డస్టర్తో తుడుస్తాం? అందుకే దాన్ని డస్టర్ అన్నారు, డస్టర్ అన్నారు. చూసారా డస్టర్ అంటే ఏమిటి? డస్ట్ని తుడిచేది డస్టర్. ఇప్పుడు ఏది డస్టరో తెలుసా? క్లాసే డస్టర్. క్లాసులో కూర్చొని వింటూ ఉంటే చిన్నగా గురువు గారు అంతకుముందు మనసులో ఉన్నటువంటివన్నిటి కూడా తుడుస్తూ ఉంటారు. లేదా ఇంట్లో మనం చేసే జప, పూజ, ధ్యానం ఇవన్నీ కూడా మనకు డస్టర్ లాగా ఉపయోగపడతాయి, మన మనస్సుని ఏకాగ్రం ఉంచుతాయి. లేకపోతే ఇంకా మంచి పని ఏంటంటే, 14 సంవత్సరాలుగా చెప్తున్నాను కదా, ఆ చెప్పినవన్నీ పాఠాలు ఉన్నాయి కదా సీడీల రూపంలో, క్యాసెట్ల రూపంలో, అవి రోజు ఆన్ చేసి ఇదే పని. అది వింటూ ఉన్నామంటే మనసులో ఉన్న డస్ట్ అంతా పోతుంది, అంటే ప్రీ ఆక్యుపేషన్ పోతుంది మనసులో నుంచి. మనసులో ఏముంటాయి ఇంకప్పుడు? ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్ ఏది చూసినా అది నాకు తెలుసు, నేను విన్నాను అనిపిస్తుంటుంది ఎక్కడో. ఇప్పుడు వింటే కదా మనం, విన్నాం అనుకోండి మనసులో అవే ఉంటాయి. అప్పుడు గురుగారు చెప్పేది ట్యాలీ అవుతూ ఉంటుంది ఒక్కొక్కటి, అక్కడ చెప్పారు ఇక్కడ చెప్పారు అది కరెక్ట్ కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు మన మనసులో ఏమున్నాయి? ఏమో ఉన్నాయి శాస్త్రం తప్ప. అట్లా ఉందనుకోండి కాదు, అంటే నేను చెప్పేదానికి మనసులో ఉన్నదానికి ట్యాలీ అవ్వదు. అందుకని నేను క్యాసెట్ల రూపంలో, సీడీల రూపంలో పెట్టించాను. చాలామంది కొనుక్కున్నారు, కొనుక్కున్నా కూడా అవి ఎక్కడున్నాయో వాళ్ళకే తెలియదు. కొనుక్కున్న వాళ్ళు వినరు, కొన్నవాళ్ళు వినరు, కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్న వాళ్ళు కూడా పాపం అవి నేనేం కొన్నానో నాకే గుర్తులేదను. అలా కాదు, కొన్న తర్వాత అవి రెగ్యులర్గా విని వింటూ వ్రాస్తూ ఉంటే వ్రాయిగా వ్రాయిగా మన మనసులో పదిలబడతాయి. అప్పుడేమవుతుంది, గురువుగారు చెప్పేది చక్కన అక్కడ కనెక్షన్ వస్తూ ఉంటుంది. ఏరియల్ మాదిరి ఏరియల్ కనెక్షన్ ఉంది చూసారా, అట్లా వస్తూ ఉంటుంది. ఇంటి దగ్గర మనం ఎంత అభ్యాసం చేస్తున్నాం? మీ నోట్స్ అన్నా చదువుకోండి, నా సీరియల్ క్యాసెట్లు వినకపోతే నోట్స్ అన్నా చదువుకోవచ్చు. మీ నోట్స్ మీరు ఒక టేప్ రికార్డర్ ఉంటే బోర్డు, క్యాసెట్లు ఉన్నాయి అవి తీసుకెళ్ళి క్యాసెట్కి 2 రూపాయలు వారానికి ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నావు? ఆ 2 రూపాయలు పెడితే కొన్ని కోట్ల కోట్ల విలువైనటువంటి శాస్త్రం మన చెవుల్లో నుంచి లోపలికి వెళుతుంది. అది వినడానికి కూడా మనకు వినాలనే శ్రద్ధ కూడా లేదు. కొన్ని క్యాసెట్లు సీడీలు పెట్టుంచుడు వింటేరు కూర్చొని స్వామిని చెప్పినవన్నీ పోయిన వారం ఏం చెప్పారు, కొన్ని నిధిధ్యాసనం చేస్తావా, ఏదో ఒకటి చెయ్యి. క్యాసెట్ అన్నా విను, సీడీ అన్నా విను, నువ్వు రాసిన నోట్స్ అన్నా విను, లేదా కూర్చొని మళ్ళీ ఏం చెప్పారన్నా చదువు ఒకసారి, ఏదో ఒకటి చెయ్యాలి. లేకపోతే న్యూ ఫ్రెష్గా ఉంటుంది, నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్ ఫ్రెష్గా ఉంటుంది. సమాధి అంటే ఏమిటి అర్థమైందా? ఎప్పుడు కూడా శాస్త్రమే రింగ్ రింగ్ అంటూ ఉండాలి మనస్సులో, అది సమాధి. రెండవ అర్థం ఏం చెప్పాను, సమాధి అంటే అన్నిటికీ ఆధారమైనటువంటిది. సమ్యక్ అధీయతే అస్మిన్, బంగారం ఆభరణాలన్నింటికీ ఆధారం, మట్టి పాత్రలన్నిటికీ ఆధారం. అదేవిధంగా ఆత్మ అనేది సర్వానికి ఆధారం, అది సమాధి అంటే. దేని అయితే అన్నీ లయించిపోతాయో ఆత్మస్వరూపమే సత్ చిత్తే ఆధారం సమాధి అంటే. మనం తెలుగులో అనే సమాధి కాదు, ఇప్పుడంతా సమాధికి ఎక్కువ వెళుతూ ఉంటారు అందరూ, అది చెప్పాలి అక్కర్లేదు కదా. సమాధులకు వెళ్ళి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు జనం. ఆ సమాధి కాదు నేను చెప్పేది ఇక్కడ, ఆ సమాధులు అంటా తిరుగుతూ ఉంటే ఈ సమాధి రాదు కనుక సమాధుల దగ్గర ప్రదక్షిణాలు చేయడం అనేది మన సంస్కృతి సంప్రదాయం కాదు, గుర్తుపెట్టుకోండి అది తప్పు. యాక్చువల్గా సమాధికి వెళ్ళడం, సమాధుల దగ్గర నమస్కారాలు చేయడం ఇటువంటివన్నీ కూడా అది రెగ్యులర్ పూజగా మారకూడదు, అది అసంప్రదాయం. అట్లా ఎక్కడన్నా ఉన్నా ఏదన్నా ఉన్నా కూడా లక్షల మంది వెళ్ళినా సరే నేను వెళ్ళను, అట్లా ఉండాలి, అది కాదు మన సంప్రదాయం. అర్థమైందా? సమాధి అంటే ఇక్కడ ఏమిటి సమాధి అనేది, ఆత్మ అన్నిటికీ ఆధారభూతమైనటువంటి ఆత్మ సమాధి అని అర్థం. తురియ ఆత్మ అచలహ, అటువంటి ఆత్మ చలించదు, దానికి చలనమే లేదు, ఎప్పటికీ చెలించదు. ఎందుకని అంటే అంతటా వ్యాపించి ఉన్నది ఎలా చెలిస్తుంది? సద్రూపం. సత్తు ఇందులోనూ ఉన్నది, క్లిప్పులో ఉన్నది, పుష్పంలో ఉన్నది, సత్ అంతటా ఉన్నది. అది సత్, సత్ ఉన్నది. ఉనికి అనేది దానికి చలనం ఉంటుందా? ఉనికి అనే దానికి చలనం ఉంటుందా? అంతటా ఉన్నది అది. ఇక్కడ లేకపోతే అక్కడికి వెళ్ళాలి, అక్కడ లేకపోతే ఇక్కడికి రావాలి, చలనం ఉంటుంది. ఈ చలనం అచలహ అనేది మనకు అర్థం కాదని చెప్పి చిన్నప్పుడు స్కూల్లోనే స్టార్ట్ చేశారు ఈ అచలహ అనేది. ఎవ్వని చేజనింతు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంవెవ్వడు అనాది మధ్యుడైన వాడెవ్వడు వానినాత్మభవ ఈశ్వరునే శరణము వేడెదన్. ఒక్క శ్లోకంలో వేదాంతం మొత్తం అయిపోయింది. ఎవ్వనిచే జనించు తస్ జన్మాద్యస్య యతః బ్రహ్మసూత్రం. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు ఎవ్వని అందుడిందు అన్నాడు. అందుడిందు అంటే ఏంటి? అంతటా ఉన్నాడు. పరమేశ్వరుడెవ్వడు, మూల కారణంవెవ్వడు, అనాది మధ్యయుడైన వాడెవ్వడు, వాని ఆత్మభవ ఈశ్వరునే శరణము వేడన. అది అచలహ అంటే. అప్పుడు ఆ శ్లోకాలు అర్థం కాలేదు, ఇప్పుడు ఇది అర్థం కాదు. ఇంకేమిటండి అర్థమయ్యేది? కనుక హిరణ్యకశిపుడు అడిగితే ఎక్కడున్నాడనా నారాయణ అంటే ఎక్కడ లేడు చెప్పు అన్నాడు. ఎక్కడ లేడు, నారాయణ అంతటా ఉన్నాడు అన్నాడు. అంతటా ఉంటే ఈ సమ్మంలో చూపించు అన్నాడు. ప్రార్థన చేశాడు, వచ్చాడు, కనపడ్డాడు. కనుక కథలతోనే మన జీవితాన్ని పూర్తి చేయకూడదు. కథలు పిల్లల కోసం, కథలు పిల్లల కోసం. మనం పిల్లలుగా ఉన్నప్పుడు కథలు విన్నాం, అది కాదు పరమార్థం. అది ఎందుకు చెప్పారో మనం తెలుసుకోవాలి. అంతటా ఉన్నాడు, సద్రూపంగా ఉన్నాడని చెప్పడం కోసం అందులో కనపడ్డాడు ఆయన. అర్థమైందా? అచలహ. అచలహ అంటే మనకు అర్థం కాదు. అంతటా ఉన్నాడు, చలించకుండా ఉన్నాడు అని అంటే ఎట్లా ఉంటాడు భగవంతుడు చలించకుండా? కృష్ణ పరమాత్మను పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ద్రౌపది పిలిస్తే, గజేంద్రుడేమో ఏడుస్తూ ఉంటే ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. అచలహ అంటారేమిటన్నారు? శరీరానికి చలం ఉంటుంది, ఆత్మస్వరూపానికి చలనం ఉండదు. అది అర్థం చేసుకోవాలి. మనమేమో శరీరం పడి శరీరం కుడి తొట్లు పడి కొట్టుకుంటున్నాం. ఈయన కుడిచి తొట్టంటే కానీ అర్థం కాదు. ఈ ప్రపంచం అనేటువంటిది సుఖం ఉన్నదా పోనీ? చేస్తే గుండె మీద చేసుకొని చెప్పండి, ఆనందమో ఆనందం అండి, నాకు దుఃఖమే లేదని చెప్పండి ఒక్కళ్ళన్న. చెప్పలేం కదా. అభయహ అన్నాడు. ఈ తురియ ఆత్మ భయం లేనటువంటిది. మరి భయం ఎందుకు పడుతున్నావు? నేను ఆత్మస్వరూపాన్ని అయితే నాకెందుకు భయం చెప్పండి? అభయహ. ఈ యోగులందరూ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే భయం, అభయమైనటువంటి ఆత్మని భయంగా చూస్తారు, భయపడతారు జ్ఞానం పొందడానికి. అభయ అంటే ఏంటి? భయం లేనటువంటిది ఆత్మ. ఆత్మలో భయం అనేది లేదు, అది అభయస్వరూపం అన్నారు. అభయం ప్రతిష్టాం విందతే అథ సో భయంగతో భవతి ఉదరమంతరం కురుతే. ఎవరైతే కొంచెం భేదాన్ని చూస్తాడో, తనకంటే వేరుగా ఉన్నది అన్ని చూస్తాడో భయపడతాడు. అంతా ఆత్మే ఉన్నది, కనిపించేదంతా నామరూపాలు మిథ్యా అన్నారు. కనుక అవన్నీ కనిపించినా కూడా నన్నేమి చెయ్యలేవు. ఆ కనిపించే ద్వైత నామరూపాల సత్యం అనుకోవడం వల్ల భయం వస్తున్నది. ఆ ద్వైత నామరూపాలు చూసేవన్నీ కూడా మాయా, ప్రకృతి, మిథ్యా అని తెలుసుకోవాలి. అప్పుడు భయం ఉండదు. నేను తురియ ఆత్మని, నా మీద ఈ మాయారూపమైనటువంటివన్నీ కనపడుతున్నాయి అన్నప్పుడు భయం ఉంటుందా? ఇప్పుడు తెర ఉన్నది, తెర మీద బొమ్మలన్నీ కనపడుతున్నాయి. ఈ తెరని ఏమైనా చేస్తాయా? అవి భయంకరమైనటువంటి ఇది వచ్చింది అందులో ఆ తెర మీద. ఆ తెర భయపడుతుందా? భయపడదు కదా. క్రూర మృగాలు వచ్చినాయి ఆ తెర మీద, బొమ్మలు వస్తాయి కదా, క్రూర మృగాలు వస్తాయి, నిప్పు వస్తుంది, అనేకమైన వస్తూ ఉంటాయి. అవన్నీ వచ్చినంత మాత్రం అమ్మో నిప్పుస్తుంది, నన్ను కాల్ చేస్తుంది అంటుందా తెర? ఎందుకని ఎందుకని ఆ బొమ్మలో వచ్చే నిప్పు ఎందుకని తెరని కాల్చదు చెప్పండి? సత్యం కాదు కనుక, మిథ్య కనుక అవేమీ చెయ్యలేవు, తెరని ఏమీ చేయలేదు. అప్పుడు తెర భయపడాలే, వాటిని చూసి భయపడక్కర్లేదు కదా, ఎందుకంటే అవన్నీ సత్యం కాదు, వస్తూ పోతూ ఉంటాయి, కనపడుతున్నాయే కానీ సత్యం కాదు. ఏం చెప్పాలి? కనపడుతున్నాయే కానీ సత్యం కాదు. ఎలా కనపడుతుంది? నిప్పు నిప్పుగానే కనపడుతుంది. నిప్పును చూసేటప్పుడు మీరు నిప్పు బొమ్మను చూస్తారా? నిజంగా కనపడుతుంది, చక్కగా కనపడుతుంది, అదే కలర్, హీట్ ఉండదు. అయితే అవన్నీ అలాగే న్యాచురల్గా కనపడతాయి. న్యాచురల్గా కనపడకపోతే మనం చూస్తామా ఏమిటి? ఎంత న్యాచురల్గా తీశాడండి అంటామా లేదా? ఎంత న్యాచురల్గా తీశాడండి అండి, ఎంత న్యాచురల్గా తీసినా తెరని ఏమన్నా తాకుతాయా వెళ్ళి? కారణం ఏం చెప్పారు? అవన్నీ సత్యం కాదు. ఎంత సత్యం కాదు? తెర అంత సత్యం కాదు, తెర అంత సత్యం కాదు, కనుక ఏమి చేయలేవు. అదే విధంగా అర్థం చేసుకోండి, తురియ ఆత్మ కూడా తెరలాంటిది. మీ యొక్క భార్యత్వం, భర్తృత్వం, పుత్రి పుత్ర ఇవన్నీ కూడా బాంధవ్యాలన్నీ కూడా బొమ్మల్లాంటివి, ఇంతకంటే ఇంక చెప్పలేవు, అంతే. అభయ, కనుక నేను దేన్ని చూసి భయపడవలసిన పని లేదు. వ్యాధి వస్తే శరీరానికి వస్తుంది, నేను శరీరం కాదు కదా. ఆందోళన వస్తే మనసులో వస్తుంది, నేను మనసుని కాదు కదా, నేను ఎందుకు ఆందోళన పడాలి. మరణం వస్తే శరీరానికి వస్తుంది, నేను శరీరాన్ని కానప్పుడు. నమే ద్వేష రాగౌ నమే లోభ మోహౌ మదో నైవ మే నైవ మాత్సర్య భావ న పుణ్యం న పాపం న మృత్యుర్ న శంక నమే జాతి భేద. నాలో ఏమీ లేవు నిజంగా, ఉన్నాయి అని భ్రమిస్తున్నాను, భ్రమలో ఉన్నాను అజ్ఞానం వల్ల. ఆ భ్రమలో నుంచి మీరు బయటికి రానంత వరకు దుఃఖం తప్పదు, దుఃఖం తప్పదు. మళ్ళీ చెప్పనా? దుఃఖం తప్పదు. పర్వాలేదు, దుఃఖం బాగుందంటే ఉండు, ఎవరు వద్దన్నారు? హాయిగా ఉండు, దుఃఖంలోనే ఆనందంగా ఉందంటే ఉండేదాన్ని. లేదు స్వామిని, ఆ దుఃఖం మాత్రం నేను భరించలేను. వ్యాధి దుఃఖం, జరా దుఃఖం, మరణ దుఃఖం మహాభయంకరం. ఇవి కాకుండా ఇవి ఇవి రెగ్యులర్, ఇవి కన్సాలిడేటెడ్, ఇవి జర వ్యాధి మరణం ఫిక్స్డ్. ఈ ఫిక్స్డ్ కాకుండా నాన్ ఫిక్స్డ్, ఇది ఫిక్స్డ్ డిపాజిట్ రెగ్యులర్ పుడుతుంటా సేవింగ్స్. ఇది కాకుండా ఫిక్స్డ్ డిపాజిట్ ఏంటంటే వ్యాధి జర మరణ, అది ఫిక్స్డ్ డిపాజిట్, అది ఫర్టిఫై కాగానే అయిపోతుంది అనమాట. అది మామూలు రెగ్యులర్ ప్రాబ్లమ్స్ అనేది చూసారా, రెగ్యులర్ సేవింగ్స్ లాగా, లేబర్ ప్రాబ్లం, బ్రదర్ ఇన్లా ప్రాబ్లం, సన్ ఇన్లా ప్రాబ్లం, డాక్టర్ ఇన్లా ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం, ఐ ప్రాబ్లం, సో మెనీ ప్రాబ్లమ్స్. కనుక ఇవన్నీ కూడా అవన్నీ అట్లా ఉంటాయి, వాటిని మీరు ఆపలేరు. ఇందులో ఆత్మలో నాలో ఏమీ లేవు. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? మీరు వాటిని ఆపలేరు, వాటన్నింటిలో దుఃఖం ఉంది. ఈ తురి ఆత్మలో దుఃఖమే లేదు, వీటికి జనము జననం లేదు, మరణం లేదు, ఏమీ లేదు, దీంట్లో దోషం లేదు. ఇప్పుడు మీరు ఏది కావాలని కోరుకుంటారో మీ ఇష్టం, నాకు చెప్పొద్దు, నేను అడగను, మీ ఇష్టం. చూడ పాదాచారులు వారు చెప్తున్నారు, మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి, చెప్పవలసింది చెప్తున్నాను. ఇది దుఃఖం లేనటువంటిది తురి ఆత్మ. అభయ, భయం లేదు, ఎటువంటి భయం లేదు, దేని గురించి భయం లేదు, అది నీ స్వరూపం. కానీ నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోకుండా నువ్వు శరీరం మనసు అనుకున్నావు, దేనికైతే వ్యాధి జర మరణ దుఃఖ శోక అన్ని రకాలైనటువంటి, ఎన్ని రకాలు, అన్ని రకాలైనటువంటి కల్మషాలు ఉన్న దాన్ని పట్టుకొని తొడుక్కొని దాని దగ్గరికి పోయి ఆలింగనం చేసుకున్నావు, చేసుకుంటే బాధపడుతున్నావు అజ్ఞానం వల్ల. ఇప్పుడు ఆలింగనం చేసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలన్నారు? క్లాస్కి రావడమే మార్గం లేదు, దూరంగా ఉంది స్వామిని. దూరం ఏమిటి? మెడ్రాసులు ఎక్కడున్నాడు? దుఃఖం వద్దనుకుంటే వెళ్ళి తీరాలి. మా స్వామి వారు క్లాస్ తీసుకున్నప్పుడు నేను టీ నగర్ నుంచి ఆల్ ద వే ఇక్కడికి అన్నా నగర్కి వచ్చేదాన్ని, ఎక్కడి నుంచి బెసెంట్ నగర్ పోయేదాన్ని, ఆవిడ నుంచి బెసెంట్ నగర్ వెళ్ళేదాన్ని, గంటన్నర రెండు గంటల ప్రయాణం చేసేదాన్ని. స్వామిని మీరు వివాహం చేసుకోలేదు అందుకని మీరు ఏదన్నా కూడా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అదే చెప్పబోతున్నారు. గ్రహ పాణిగ్రహణం చూడండి, 38వ కారిక.
గ్రహో నత్ర నోత్సర్గ చింతాయత్ర న విద్యతే ఆత్మసంస్థం తదా జ్ఞానం అజాతి సమతంగతం.
ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఈ శ్లోకంతో కారికతో ఆత్మ తురి ఆత్మ నిర్వచనం అయిపోతుంది. డిస్క్రిప్షన్ వర్ణన, దాని స్వరూప లక్షణం చెప్తున్నారు. ఇవన్నీ అభయ సమాధి అచల అవన్నీ నా స్వరూపం. నిజంగా నా స్వరూపం అంటే ఈ కాంప్లెక్షన్ చూసుకుంటున్నాం మనం, నా స్వరూపం అంటే హైట్ వెయిట్ ఇవి చూసుకుంటున్నాం. శాస్త్రం చెప్తుంది ఇది కాదు నీ స్వరూపం, నీ నిజస్వరూపం అచల నిత్య ఏక సర్వగ్రత శుద్ధ బుద్ధ ముక్త స్వరూప. 38తో మన స్వరూపం వర్ణన అయిపోతుంది. నా గ్రహ విద్యతే తత్ర, తత్ర అంటే తురియ ఆత్మయందు, తురియ ఆత్మనైన నాయందు అని రాసుకోవాలి. అట్లా రాసుకుంటేనే ఇప్పటికన్నా ఓ రోజుకి తురియ ఆత్మయందు నా గ్రహ విద్యతే, తురియ ఆత్మనైన నాయందు. నాయందు అంటే లక్ష్యార్థమైనటువంటి నా స్వరూపమునందు సత్సిత్తునందు ఏముండదు. గ్రహణ విద్యతే, గ్రహ అంటే తీసుకోవడం, గ్రహ అంటే తీసుకోవడం, ఉపాదానం అంటారు తీసుకోవడం గ్రహించడం. అందుకే పాణిగ్రహణం అంటారు చూసారా. ఆవిడ చెయ్యిని ఈవిడ ఈయన పట్టుకుంటాడు, ఈవిడ చెయ్యని చెయ్యిని ఆయన పట్టుకుంటాడు, అది పాణిగ్రహణం. అది గ్రహణం తర్వాత ఏ గ్రహణం అవుతుందో తెలియదు. కనుక ఆత్మ తురి ఆత్మలో ఇలా పట్టుకోవడం గ్రహించడం అంటే ఏమీ లేదు, పోనీ వదిలిపెట్టడం ఉంటుందా అన్నాడు. వదిలిపెట్టడం ఉండదు. నో విసర్గ, నా విసర్గ అంటే ఏంటి, వదిలిపెట్టడం అన్నాడు. నా విద్యతే, తురి ఆత్మను తీసుకోవడము లేదు, ఇవ్వడము లేదు, తీసుకోవడం లేదు, వదలటము లేదు. ఇప్పుడు తీసుకునేవి వదిలేవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు, అనాత్మ శరీరం మనస్సు చేస్తున్నాయి. కనుక నిజమైన నా తురియ ఆత్మ యందు ఏది తీసుకోవడం గ్రహించడము లేదు, వదిలిపెట్టడము లేదు. అది సంభవించదు అసలు. నేను తురియ ఆత్మని హయ్యర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ, ఇదేమో లోవర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ. కళలో వస్తువులన్నీ తీసుకుంటారా ఇప్పుడు, ఏమండి కళలో వస్తువులు తీసుకోండి, ఎందుకని ఎందుకని, నిజం కాదు కదా. ఏమంటే నిజమైతే ఎంత బాగుండేది, 100,000 రూపాయలు వచ్చినాయి నిన్న కళలో. తీసుకోలేరు, ఎందుకని తీసుకోలేరు, కొన్ని వదిలిపెడతారా, వదిలిపెడతామండి అన్నాడు. నువ్వు వదిలిపెట్టను లేవు, తీసుకోను లేవు, ఎందుకంటే అది లేదు కనుక. అదేవిధంగా ఆత్మ దృష్టిలో చూస్తే ఈ శరీరం మనస్సు బుద్ధి చిత్త అహంకార నీకున్నవన్నీ కూడా మిథ్య. ఇది అది తెలుస్తున్నది స్వామిని, ఇది తెలియడం లేదే అన్న. అది ఎలా తెలిసింది, ఆ కళలో వస్తువులు నేను గ్రహించలేను వదిలిపెట్టలేను అని ఎలా తెలిసింది, మెలకు వల్ల, మెలకు ఉండడం వల్ల తెలిసింది. ఇక్కడ కూడా పరమార్థిక స్థితికి నా స్థితికి నేను మేలుకుంటే తెలుస్తుంది, మేలుకుంటే తెలుస్తుంది. మేలు కోసు గుణాల బాల జానకి లోల, పోయిన వారమేమో కౌసల్య సుప్రజారామా చెప్పాను, ఇప్పుడేమో మేలుకో అంటున్నాం. ఎలా మేలుకోవాలి అన్నారు, శాస్త్రశ్రవణం ఒక్కటే మార్గం. మేలుకోవడం అంటే ఒక్కటే మార్గం, శాస్త్రాన్ని జీర్ణం చేసుకోవడం. ఎలా చేసుకుంటాం, గురువు గారు చెప్పే వాక్యాలని పూర్తిగా ఆకలింపు చేసుకొని ఎట్లాగైతే ఊరగాయ ఆవకాయలో మామిడి ముక్కలో ఉప్పు ఊరిపోతుంది, ఏమండి ఉప్పు ఊరిందా అండి అని అడుగుతుంటాను, చూసారా ఉప్పు పట్టిందా బాగా, ముక్కలకు ఉప్పు బాగా పట్టిందంటే ఏమిటి, ఎక్కడ పట్టుకున్నా ఉప్పే అదేవిధంగా ఎక్కడ ఏ మాట చూసినా శిష్యుడికి ఎట్లా ఉండాలి ఇప్పుడు? దుర్యాత్మ శాస్త్రం, ముండకోపనిషత్తు, కైనోపనిషత్తు, కఠోపనిషత్తు, కైవల్యోపనిషత్తు, ఈశావాస్యోపనిషత్తు, తై ఎత్తన ఉపనిషత్తులు చెప్పాడబ్బా, ఒక్కటన్నా జ్ఞాపకం ఉందో లేదో తెలియదు. ఇన్ని ఉపనిషత్తులు ఎంత జ్ఞాపకం ఉంది మనకు చెప్పండి. ఇప్పుడు భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఏ శ్లోకం స్థిత ప్రజ్ఞ లక్షణాలు? 12 అధ్యాయంలో ఏం చెప్పారు? 13 అధ్యాయంలో ఏం చెప్పారు? ఎంతమందికి తెలుసు మనకు చెప్పండి? ఆనందం కావాలి, ప్రశాంతత కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? భగవద్గీతలో ఏం చెప్పింది మనకు గుర్తులేదు, ఉపనిషత్తుల్లో ఏం చెప్పారో గుర్తులేదు. ప్రశాంతం కావాలి, స్వామిని ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. ఏమిటి ఆశీర్వచనం? నా ప్రతి మాట ఆశీర్వచనమే, నేను మాట్లాడే ప్రతి పలుకు ఆశీర్వచనమే. నిజంగా అర్థం చేసుకుంటే గురువు పలికే ప్రతి వాక్యం ఆశీర్వచనమే, నిజమైన ఆశీర్వచనం అదే. ఏమిటి నిజమైన ఆశీర్వచనం అంటే, నీవు బ్రహ్మవి, సత్యస్వరూపాన్ని అని చెప్తున్నాడు. దీన్ని మించిన ఆశీర్వచనం ఏం కావాలి నాకు? నే ఆశీర్వచనాన్ని అడిగిన అనాత్మ కోసమే అడుగుతున్నాను. నిజంగా ఈ అనాత్మ ఆశీర్వచనం నిత్యం కాదు, ఇది నిత్యం కాదు. అందుకని గురువు ఆశీర్వచనాలు ఎప్పుడూ నిండుగా మన మీద ప్రవహిస్తూనే ఉన్నాయి. అది విషయం మనం తెలుసుకుంటే శాస్త్రంలోకి అట్లా మునిగిపోతాం. శాస్త్రం లేని గురువు లేడు, అర్థమైందా? అందుకని గురువు కంటే కూడా నాకు శాస్త్రం ప్రధానం కావాలి, గురువుతో కూడినటువంటి శాస్త్రం ప్రధానం కావాలి. గురువు శాస్త్రం లేని గురువు నాకొద్దు. అందుకని శాస్త్రాన్ని పట్టుకొని శిష్యుడు కూడా గురువుకి అక్కర్లేదు. అది ఎంతో ఇది అంతే, గుర్తుపెట్టుకోండి. గురువుకి శిష్యుడికి శాస్త్రం లేని గురువు క్షేమం కాదు. శాస్త్రంతో కూడిన గురువునికే గురువు ఉంటేనే శిష్యుడికి మోక్షం వస్తుంది. అవునా? గురువు కూడా ఏం కోరుకుంటాడు మీరే చెప్పండి. శాస్త్రం లేని గురువు శిష్యుడికి ఎలా క్షేమం కాదు, శాస్త్రంతో కూడిన గురువు అయితేనే శిష్యుడికి ఆనందం, సంతోషం, నిత్య సుఖం కలుగుతుంది. మరి గురువు మాత్రం ఏం కోరుకుంటాడు? శిష్యుడు శాస్త్రంలోనే ఉంటూ, శాస్త్రాన్ని చదువుతూ, శాస్త్రాన్ని అర్థం చేసుకుంటూ, శాస్త్రం యొక్క ఫలాన్ని పొంది, తన ఈ జ్ఞానాన్ని పొంది ఆ శిష్యుడు ఆనందిస్తూ ఉంటే గురువుకి ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పండి మీరే. గురువుకి ఏం కావాలి నిజంగా? అర్థమైందా? ఇప్పుడు అంతకంటే చెప్పను, చాలా లోతుగా చెప్పండి. ఇప్పటికే న గ్రహ విద్యతే న విసర్గ అపి విద్యతే ఎత్ర తత్ర తురియాత్మయందు ఎత్ర చింతాన విద్యతే. మనం సప్లై చేసుకోవాలి. ఎక్కడైతే చింత అనేటువంటిదే లేదో అది ఆత్మస్వరూపం. చూసారా? చింత అనేటటువంటి లేనటువంటిది ఆత్మస్వరూపం అంటే, ఇప్పుడు ఆ ఆత్మస్వరూపాన్ని మన నేను అని చెప్పాలా లేదా? చింత లేనటువంటిది కనుక ఆ చింత లేనటువంటి ఆత్మ తురియాత్మ ఏమిటో నేను తెలుసుకొని తీరాలి. ఇప్పుడు ఎందుకంటే నాకు చింత అనేటువంటిది వద్దు, చింతలు లేనిటువంటి జీవితం కావాలి. అర్థమైందా? ఆ చింత అనేటువంటిది మనిషిని దహించేస్తుంది, మనిషిని అశాంతి పాలు చేస్తుంది. చింత లేనటువంటి జీవితం నాకు కావాలి అంటే ఆ తురియ ఆత్మ నేను అని చెప్తేనే చింత లేకుండా పోతుంది. అది ఆత్మ లక్షణం. చింత న విద్యతే. తర్వాత తదా జ్ఞానం ఆత్మ సమస్తం. తదా ఎప్పుడైతే ఈ ఆత్మ తురియ ఆత్మ నేనని తెలుసుకుంటానో, ఆత్మ సంస్థం జ్ఞానం తదా, అప్పుడు అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం వస్తుంది. తదా అంటే జ్ఞానకాలే, జ్ఞానకాలే ఆత్మ సత్య అనుబోధ కాలే. ఏ సమయంలో అయితే నేను ఆత్మ అని తెలుసుకుంటానో, అఖండాకార వృత్తి జ్ఞానం ఉద్భవిస్తుందో మనసులో, వినగా వినగా వినగా, శాస్త్రం విని విని, ఎన్ని దశాబ్దాలైనా సరే నేను ఈ శాస్త్రాన్ని వదిలిపెట్టను, నాకు అర్థమయ్యే వరకు నేను ఇదే నాకు పరమావధి అని చెప్పి ఎప్పుడైతే మనస్సు స్థిరంగా శాస్త్రంలోనే ఉంటుందో, క్లాసుకు రాలేకపోతే బోర్డుని సీడీలు చెప్పి పెట్టించాను అక్కడ, రికార్డులు తీసి అవైనా కొనుక్కొని రోజు ఇంట్లో వినొచ్చు. అప్పుడప్పుడు స్వామిని అప్పుడప్పుడు చూస్తూ ఉండొచ్చు, అట్లయినా చేయొచ్చు. కలియుగం కదండి, రోజు క్లాసుకి పెడితే ఇంకేం వస్తారు, అసలు వారానికే రాకపోతే రోజు పెడితే ఏమొస్తారు? రోజు గురువు దగ్గర కూర్చొని వింటే వచ్చే జ్ఞానం ఇది. రోజు గురువు దగ్గర కూర్చొని గురువు బోధిస్తుంటే విని జ్ఞానాన్ని పొందారు మన వాళ్ళందరూ పరంపరలో. ఇప్పుడేమిటి, మనకు వారానికి ఒక క్లాసు, అది కూడా అప్పుడప్పుడు వెళతాం. గురువు మాత్రం రెగ్యులర్గా వస్తారు, మనం మాత్రం. నేను మీ అందరికీ ఈ యొక్క విలువ తెలియడం కోసం చెప్తున్నాను. మీ అందరి కష్టాలు నాకు తెలుసు, మీరందరూ ఎంత బాధ్యతల్లో ఉన్నారో నాకు తెలుసు. మీరు కూడా శాస్త్రం సీరియస్నెస్ కొంచెం తెలుసుకోవాలి కదా అప్పుడప్పుడు. కనుక మనకు ఈ జ్ఞానం ఏర్పడాలి అంటే మనం నిత్యం శాస్త్రంలో ఉంటూ ఉండాలి. నిత్యం ఉండాలి అంటే ఏం చేయాలి? ఆ చెప్పినటువంటి సీడీలన్నీ రోజుకు కొన్ని గంటలు ఈ సమయాన్ని దీనికి ఇచ్చి అది వింటూ రాసుకుంటూ చక్కగా చేస్తూ ఉంటే మనం ఈ వినేది కొంచెం వారానికి ఒక క్లాసు వింటున్నాం, మిగతా సమయం అంతా శాస్త్రం లేకుండా పోతుంది. అందుకని వినాలి, చక్కగా వింటూ రాసుకుంటూ చేస్తూ ఉంటే మనకు ఆ ఆనందం, జ్ఞానం. ఆత్మసంస్థం అన్నారు చూడండి. ఆత్మసంస్థం అంటే ఏమిటి? ఆత్మసంస్థం భవతి అంటే మన మనస్సులో పదిల పడుతుంది అని అర్థం. మన మనస్సులో అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం ఏర్పడుతుంది. ఇప్పుడు నేను స్త్రీ ఇక్కడ కూర్చున్నాను అనే ఎంత జ్ఞానం ఉంది మీకు? ఏమన్నా సందేహం ఉంది అందులో? చెప్పండి మీరే. నేను ఇక్కడ కూర్చున్నాను అనే దాంట్లో ఏమైనా సందేహం ఉందా? లేదు కదా. అంత క్లియర్గా నేను బ్రహ్మ అనే జ్ఞానం వస్తుంది. ఆత్మసంస్థం జ్ఞానం భవతి కదా. జ్ఞానం మాత్రం సరిపోదు, జ్ఞాన నిష్ట కావాలి, సంశయరహిత జ్ఞానం కావాలి. అందుకని మనం ఎంత పాత్ర తీసుకెళ్తే సముద్రం దగ్గరికి అంత జలమే వస్తుంది. మనం ఎంత సమయాన్ని ఇస్తే శాస్త్రానికి, ఎంతటి పరిపూర్ణమైన శుద్ధమైన మనసుతో వింటూ ఉంటే, ఎంత భక్తితో ఎంత శ్రద్ధతో వింటూ ఉంటే అంత లభిస్తుంది. మనం ఎంత సమయాన్ని ఇస్తే, మన పిల్లలు కూడా ఎంత సమయాన్ని ఇస్తేనే అంతగా మార్కులు వస్తాయా లేదా? మన పిల్లలు కూడా చదువుకునేటప్పుడు మీరందరూ ఏం చేశారు? మీ పిల్లల్ని రే చదువుకోరా చదువుకోరా అన్నారా లేదా? బాగా చదువుకుంటేనే కదా మార్కులు వస్తాయి. వాడు అధిక సమయాన్ని ఇస్తేనే కదా మార్కులు వస్తాయి. హోంవర్క్ చెయ్యి, నోట్స్ రాయి, పరీక్షకు వెళ్ళు, ఆబ్సెంట్ అవ్వద్దు, క్లాసుకు ఆబ్సెంట్ కాదని చెప్పారా లేదా? అలా ఎందుకు చెప్పాం? అలా చెప్తే కానీ వాడికి మంచి మార్కులు రావు, అలా వెళితే కానీ వాడికి పాస్ అవ్వడు అని చెప్పి మనకు తెలుసు. అదేవిధంగా ఇది అంతే కదా. కనుక ఆత్మసంస్థం జ్ఞానం, ఈ బ్రహ్మ అఖండాకార వృత్తి ఎట్లా వస్తుంది? మనం ఇచ్చే సమయాన్ని బట్టి, మనం చదివేదాన్ని బట్టి, మన యొక్క మనస్సు ఎంత కేంద్రీకృతమవుతున్నది అనే విషయాన్ని బట్టి అని తెలుస్తుంది. ఇంత సీరియస్గా నేను చెప్పక్కర్లేదు. నేను చెప్పలేదు అనుకోండి, నా పాటికి నేను వచ్చి శ్లోకాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతా, మీరు వింటూ ఉంటారు, దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. ఇట్లు నా దగ్గర వింటారు, ఇంకొకళ్ళ దగ్గర వింటారు, 10 మంది దగ్గర వింటారు, ఏమవుతుంది? విన్నంత మాత్రాన జ్ఞానం రాదు. ఎటువంటి శ్రద్ధతో, ఎంత తీవ్రతతో మనం వింటున్నాము, మన మనస్సులో తీవ్ర ముముక్షత ఉన్నదా, మన సమయాన్ని ఇస్తున్నామా అని ఆలోచించాలి మనం కూడా. లేకపోతే జరిగిపోయిన కాలం రాదు మళ్ళీ వెనక్కి, మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఎప్పుడో 70 ఏళ్ళు వచ్చిన తర్వాత అయ్యో నా సమయం అంతా వృధా అయిపోయింది అని బాధపడితే చిన్నవాళ్ళం అవుతామా? వెనక్కి వెళ్ళగలమా? అందుకనే టైమ్ ఈజ్ మనీ అంటారు వాళ్ళు. టైమ్ ఈజ్ మనీ కాదు, టైమ్ ఈజ్ మోక్ష. సమయాన్ని మనం వృధా చేసుకోకూడదు. అది జ్ఞానం ఆత్మసంస్థం భవతి హృదయ కుహర మధ్యే. తర్వాత అజాతి సమతాంగతం. అజాతి అంటే ఈ జ్ఞానం ఉంది చూశారా, ఈ జ్ఞానం కూడా నిత్యం, నిత్యమైన జ్ఞానం ఇది. సమతాం అంటే ఎప్పుడూ ఒకే రకంగా మార్పు లేకుండా ఉన్నటువంటి తురీయ ఆత్మ జ్ఞానం. అజాతి అంటే నిత్యమైనటువంటి సమతాం, మార్పు లేనటువంటిది. ఇవాళ నేను తురీయ ఆత్మని రేపు మర్చిపోతాను అన్న వాపులో ఉండదు. అర్థమైందా? ఒకసారి నేను తురియాత్మ అనే జ్ఞానం వచ్చిందంటే అందులో ఎటువంటి మార్పు ఉండదు. అందుకే నేను చెప్పాను, ప్రపంచం నాకు లేదు, నేను ప్రపంచానికి లేను. ఎప్పుడు? ఆ శాస్త్రం చదివేటప్పుడు. అలా ఉండాలి మనసు. అందుకని మనం కొన్ని త్యాగం చేయాలి. ఇందులోకి మనసు రావాలి అంటే ప్రాపంచిక విషయాల మీద, ప్రాపంచిక వ్యవహారాలు, ప్రాపంచిక మాటలు, ప్రాపంచికమైనటువంటి కార్యక్రమాలు కొన్ని తగ్గించుకుంటే గానీ మనకు సమయం లభించదు. ఎక్కడి నుంచి వస్తుంది సమయం లేకపోతే? ఎంత ధనం సంపాదించినా వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే మనం. ఎన్ని చూసుకుంటున్నా కూడా ఇవన్నీ కూడా శాశ్వతం కాదు. మనకు ప్రశాంతతని ఎవ్వరూ ఇవ్వరని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క తురి ఆత్మ జ్ఞానం అంతగా అర్థం కాకపోతే నువ్వు దేవుణ్ణి పట్టుకో, లోకల్ పీపుల్ని పట్టుకోవాలి, ఫ్యామిలీ మెంబర్స్ని పట్టుకోవాలి. ఈ తురి ఆత్మ అర్థం కాకపోతే భగవంతుడి పాదాలు పట్టుకొని పూజ చేయి, అది మేలు. అంతేకాని ఈ కుటుంబంలో ఉన్న సభ్యుల మీద నీ సుఖం కోసం, శాంతి కోసం ఆధారపడితే నీకు అశాంతి మిగులుతుంది. ఆధారపడితే నిర్గుణం బ్రహ్మ శాస్త్రం మీదన్నా ఆధారపడు. ఇది అర్థం కాదనుకున్నావా, భగవత్ పూజ చేస్తూనే చిన్నగా చదువు, చిన్నగా చదువు, తాబేలులాగా తాబేలు చిన్నగా వెళుతూ ఉంటుంది, స్టడీ అండ్ స్లో, నో ప్రాబ్లం. బట్ నెవర్ డిపెండ్ అపాన్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఫర్ యువర్ పీస్ అండ్ సెక్యూరిటీ, ఏదర్ గాడ్ ఆర్ స్క్రిప్చర్స్. అంతేకాని మరెవ్వరూ కూడా మనకు, వాళ్ళంతా జీవన ప్రయాణంలో వచ్చిన వాళ్లే కానీ వాళ్ళు శాశ్వతం కాదు, మనము శాశ్వతం కాదు, బంధాలు శాశ్వతం కాదు అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ కారికలో ఆత్మ 39వ కారిక చూడండి.
అస్పర్శ యోగో వై నామ దుర్దర్శం సర్వ యోగిభిః యోగినో బిభ్యతి యస్మాత్ అభయే భయదర్శినః.
ఇక్కడ రెండు కరెక్షన్లు ఉన్నాయి. అస్పర్శ యోగో వై నామ దుర్దర్శ, దుర్దశ అని ఉన్నది, దుర్దర్శ. రా కింద షకారం రాసుకోవాలి, ఆ ష అనేది ఒత్తుగా రావాలి, పైన రా రావాలి, రా అండ్ ష, దుర్దర్శ. అస్పర్శ యోగ, ఈ తురియ ఆత్మ జ్ఞానానికి అస్పర్శ అంటే తురియ ఆత్మ, యోగ అంటే జ్ఞానం. అస్పర్శ యోగ అంటే తురియ ఆత్మ జ్ఞానం. ఈ తురియ ఆత్మ ఎటువంటిది? అస్పర్శ, దానికి ఎటువంటి సంగము లేదు, సంబంధం లేదు, దేనితోనూ సంబంధం లేదు నిజంగా. కనుక ఈ సంబంధం అన్నీ కూడా మనం మన పనులు మనం చేసుకుంటూ పోవాలే కానీ వాటిట్లో ఒకటి కాకూడదు. అవి వాటిట్లో ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి, కానీ ఆ ఒడిదుడుకులు నన్ను ఏమీ చేయలేవు. అలా వాటిని చూసుకుంటూ వెళ్ళిపోవడం. నేను అస్పర్శ యోగ, తురియ ఆత్మ ఈ జ్ఞానాన్ని పొందినవాడు. ఇది చాలా కష్టం ఉంటున్నా. దుర్దర్శ అస్పర్శ యోగో వై నామ తురియ ఆత్మ జ్ఞానం అసంగ తురియ ఆత్మ, ఈ ప్రసిద్ధి చెందినటువంటి తురియ ఆత్మ దుర్దర్శ, దీన్ని పొందడం చాలా కష్టం, ఇది తెలుసుకోవడం చాలా కష్టం. అది వారు చెప్పక్కర్లేదు స్వామిని, మాకే తెలుస్తున్నది అన్న. దుర్దర్శ చాలా కష్టం, ఎంతో సంస్కారం కావాలి, దానికి ఎంతో మనశ్శుద్ధి కావాలి, ఎంతో వినయం కావాలి, ఎంతో ఓర్పు కావాలి. ఎన్ని రకాలైనటువంటి సుగుణాలు ఉంటేనో అది లభించేదే కానీ సుగుణాలు లేకుండా అది రాదు. కనుక కొంతమందికి సుగుణాలు ఉంటాయి, సమయం ఉండదు. కొంతమందికి సమయం ఉంటుంది, సుగుణాలు ఉండవు. సమయము ఉండాలి, సుగుణాలు ఉండాలి, సాధన చతుష్టయ సంపత్తి పూర్తిగా ఉంటే ఈ ప్రసిద్ధమైనటువంటి, అది కష్టమైనప్పటికీ కూడా అసాధ్యమని చెప్పలేదే. ఏది కష్టం కాదు? లెక్కలు కష్టమా కాదా? లెక్కలు చేయడం కష్టమా కాదా? ఇంగ్లీష్ కష్టమా కాదా? అన్నీ కష్టమే. వంట చేయడం కష్టమా కాదా? చాలా కష్టం స్వామిని అన్నారు. చేయగా చేయగా అలవాటు అయిపోతుంది, ఏదైనా సరే అర్థమైందా? కానీ అసాధ్యం అని చెప్పలేదు. చూసారా, ఆ కష్టతరమైనటువంటి దాన్ని, దానికి తగినట్లుగా మనం ప్రిపేర్ అవ్వాలి. అరే కష్టంగా ఉంటుంది, రేపు పేపర్ అన్నప్పుడు వాడు ఎలా చేయాలి? ఎంతో కష్టపడతాడు. మనం మాత్రం దుర్దర్శ, కష్టమైనటువంటి ఈ శాస్త్రాన్ని చదవడానికి మనం తయారు కావాలి. అంత తయారైతేనే మనకి ఇది వస్తుంది. అంత కాకుండా ఊరికినే రాదండి, ఏది ఊరికినే రాదు. నెల జీతం ఊరికి వస్తుందా ఏమిటి? గుడ్డు వచ్చి హ్యాకరీ చేస్తే ఉదయం నుంచి సాయంత్రం దాకా పోయి తిండి తిప్పలు లేకుండా చేస్తే కదా జీతం ఇస్తున్నాడు. కష్టం లేకుండా ఏదొస్తుందండి? కష్టే ఫలి అన్నారు. కనుక కష్టపడాలి. ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు? మళ్ళీ రివైజ్ చేసుకోవాలి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.